కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేద్దాం. మరి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 మొదటి యోహాను పత్రిక 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయో లేదు. ప్రభు సహాయం నిమిత్తం ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రియా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. వివిధ కాల సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. చదవబడిన పాఠ్య భాగం విరిచి నాకు మాకు పంచిపెట్టు. మాట్లాడబోతున్న మీ దాసుడు నిష్ప్రయోజకుడని మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో మీ మాటలతో నన్ను నింపి బోరగా మాత్రమే వాడుకుని మీరు మహిమ పొందమని యేసయ్య నామములు అడిగి వేడుచున్నా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చూస్తున్నటువంటి ఈ సత్యవాక్యం ఏమై ఉంది అంటే, యేసుప్రభువుల వారు మనం క్రిస్మస్ మాసంలో గడుపుతా ఉన్నాం. అయితే యేసుప్రభువుల వారు ఎందుకు భూమి మీదకి వచ్చాడు అనేది ఒక క్వశ్చన్. ఏంటి ఆయన రావాల్సినటువంటి అవసరత, ఏమైంది, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు, ఎలాంటి పరిస్థితిలో వచ్చాడు అనే దానికి ఇక్కడ మనకి జవాబు కనిపిస్తూ ఉంది. మనుషులందరి పరిస్థితి ఒక రకంగా పెడితే, అయితే క్రీస్తు ప్రభు యొక్క పరిస్థితి గురించి ఇంకో రకంగా ఇక్కడ వాక్య సత్యం కనిపిస్తూ ఉంది. వాక్యం సత్యంలోనేటువంటి విషయాలు మనం ధ్యానిస్తే, ఎందుకొచ్చాడు ఆయన ఈ లోకంలోకనే వాక్యం మనం చూస్తే, పాపాలను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం మొదటి లైన్ మాట్లాడుతుంది. రెండో లైన్లో ఆయన ఎందు మళ్ళ పాపం ఏం లేదు, ఆయన పాపాలు తీసేసుకోవడానికి ఆయన రాలేదు. గొప్ప వాక్యం ఇది, ఆయన పాపాలు తీసేసుకోవడానికి ఆయన రాయలేదు, ఆయన ఏ పాపం చేయలేదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పాపాలన్నీ తొలగించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి 2024 ఆసన్నుడయ్యాడని, అందుకే ఆయన ఈ లోకంలోకి రావాల్సి వచ్చిందని, అయితే ఆయన మాత్రమే ఏ పాపము చేయలేదని వాక్య సత్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయంలో క్రిస్మస్ జరుపుకోబోతున్నటువంటి మనము తెలియాల్సిన సత్యాలు ఏమిటంటే, ప్రజలందరూ అంటే ఈ ప్రపంచంలో ప్రజలైన వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ తెలియచేస్తున్నటువంటి వర్తమానం ఏమిటంటే, లూకా సువార్తలో ఒక మాట ఉంది, 2:11 ఏమంటాడంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణం అన్న నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. వాక్య సత్యం ఏం చెప్తుంది ఇక్కడంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి ఆ సువర్తమానం అంటే, దావీదు పట్టణం అందు రేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది ఎవరెవరికి సంతోషము అంటే ప్రజలందరికీ. ఈ భూప్రపంచం మీద, ఈ భూగడ్డ మీద ఎంతమంది ప్రజలున్నారో ఆ ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము ఏమిటి అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది. చూడండి, ఒక ఆయన బైబిల్ గురించి రాస్తూ కామెంటరీలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, బైబిల్ అంతట్లో మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివితే రెండు పదాలు వస్తాయి అంటాడు. అంటే మనకు తెలిసింది ప్రేమ అంటాం మనం, రెండు అక్షరాలని. రెండు అక్షరాలు అన్నా ఆయన, రెండు పదాలు అన్నాడు. మనం మామూలుగా బైబిల్ మొత్తం కలిపి పిండితే రెండు అక్షరాలు రాలుతాయి, అవి ప్రేమ అని చెప్తారు. అది కాదు, ఈయన చెప్తున్న రెండు పదాలు వస్తాయి అనేది యేసే క్రీస్తు అని కనబడుతుందంట. బైబిల్ మొత్తం పిండితే ఏం కనబడుతుంది? కాబట్టి పాపం చేసిన మనిషికి దేవుడు అవసరం. ఆ మారిన మనిషి దేవుని సువార్త ప్రకటించడానికి, సర్వలోకానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి దేవుని అవసరం. ఇది సత్యం. మార్కు సువార్త 1:1 దేవుని కుమారుడైన యేసు సువార్త ప్రారంభం ఉంది. ఆ సువార్త ప్రకటించడానికి నువ్వు దేవుడికి అవసరం. నువ్వు నిన్నెప్పుడు ఆయన అవసరమని కోరుకుంటాడో ఎన్నుకుంటాడంటే నువ్వు మారినప్పుడు, నువ్వు మార్పు చెందినప్పుడు. నువ్వు మారాలంటే దేవుని సహాయం నీకు అవసరం. నీ చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు సొంతంగా చేసేది కాదు. నీ మీద ఆయన రక్త ప్రోక్షణ జరగాలి, నువ్వు రక్షించబడాలి, నువ్వు ఆయన హస్తాలు లేకపోవాలి. కాబట్టి పాపం చేసిన ప్రతి మనిషికి క్రీస్తు ప్రభు అవసరం. ఆ మారిన మనిషి సువార్త ప్రకటించడానికి దేవునికి అవసరం. ఇది వాస్తవం. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించి ముందుకు పోయినప్పుడు మాత్రమే వాక్య సత్యంలోకి మనం ముందుకు పోగలుగుతాం. ఈ దినాల్లో క్రిస్మస్ దగ్గరికి వచ్చింది. చాలా జోషిగా హుషారుగా మన వాళ్ళు పనులు ప్రారంభించి ఉంటారు. పెయింట్లు వేసుకోవడం అని, కొత్త బట్టలు కొని టైలర్స్ కడగడం అని, పిండి వంటలకు ఆర్డర్స్ ఇవ్వడం అని, బంధువుని పిలుచుకోవడం అని, ఫ్రెండ్స్కి ఇన్విటేషన్లు ఇవ్వడం అని రకరకాల జరుగుతూ ఉంటాయి. సమయం దగ్గరికి వచ్చే కొద్ది ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఏముంది, హార్డ్లీ 10 డేస్. కాబట్టి ఈ సమయంలో ఒకరోజు నేను ఒక బుక్లో, మరి అమెరికా దేశంలో జరిగిన ఒక సంఘటన ఒక ఆయన రాసి చూశాను, చదివాను. ఒక సిస్టర్ ఒక ఆమె బిడ్డ బర్త్డే చేస్తుందంట. బిడ్డ బర్త్డే చేసినప్పుడు ఏం చేసిందంటే, అక్కడున్న వాళ్ళందరినీ డిసెంబర్ టైంలోనే చలికాలంలో, అంటే అక్కడ ఎప్పుడు వాతావరణం అలాగే ఉంటుంది అనుకోండి, ఎప్పుడు చలిగానే ఉంటుంది, వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన చలి ఉన్న సమయాల్లో బర్త్డే చేస్తుంటే సాయంత్రం పూట ముందుగానే బిడ్డను సిద్ధపరిచింది. స్నానం చేయించి మంచి బట్టలేసి హాల్లో మంచం వేసి మంచం మీద బిడ్డను నిద్రకూపి కిచెన్లో చేరి ఇన్వైట్ చేసిన వారందరికీ ఏదో వంటలు ప్రిపేర్ చేస్తాం. ఆ తర్వాత సమయం అయిపోయేటప్పటికి ఒక్కొక్కరు గెస్టులు రావడం మొదలుపెట్టారు, వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా ఇంట్లో దాకా స్వెటరు, మంకీ క్యాప్లు, గ్లౌజ్ వేసుకొని వస్తున్నారు. ఇంట్లోకి వస్తానే అవి తీసి ఆ హాల్లో ఉన్న మంచం మీద ఒక మూల వేస్తూ వచ్చారు. ఒక సమయానికి ఆ కుప్ప పెద్దదైపోయి చిన్నంగా ఆ బిడ్డ మీద కొరిగింది. అదెవరు గమనించలేదు. ఏదో హాల్లో చూస్తున్నారు, బెడ్రూమ్ లేకపోయారు, బయట చేరి కుర్చీలు వేసుకొని మాట్లాడుకుంటున్నారు. లేడీస్ అయితే కొంతమంది వంట రూమ్ లెక్కి వెళ్ళిపోయి ఈయనకి సహాయం చేస్తున్నారు. రకరకాల పరిస్థితులు. ఈ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆ కుప్ప మీదనే స్వెటర్లు షాల్స్ తీసేయడం మొదలు పెట్టారు. బాగా నిండిపోయింది. ఇక ఆ కుప్ప బిడ్డ మీద పడిపోయి అరగంట పైన అయిపోయింది. లాస్ట్ లో ఇక కేక్ కట్ చేస్తాము, బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుందామని తల్లి వంట ముగించుకొని హాల్లోకి వచ్చింది. అప్పుడు అందరూ కలిసి, బిడ్డ ఎక్కడా, బిడ్డ ఏడేది, నీ కొడుకు ఎక్కడా అని అడుగుతున్నారు. ఇక్కడే మంచం మీద పెట్టున్నాను కదా అని చెప్తుంది. ఇక ఆ మంచం మీద ఉన్న స్వెటర్స్ అన్ని తీసేస్తే అప్పటికే బిడ్డ చనిపోయి అరగంట అయింది. ఏం చేస్తుందా తల్లి? బిడ్డ చనిపోయింది, బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంది. వాళ్ళందరూ బర్త్డే సెలబ్రేషన్స్ కట్టండి, సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అతను రాస్తూ ఒక లాస్ట్ లో ఒక మాట ఏమంటాడంటే, ఇలాగా అనేక మంది క్రైస్తవుల్లో క్రీస్తు చనిపోయాడు లేడు, వారి హృదయాల్లో క్రీస్తు లేడు, వారు ఎప్పుడూ ఆయన్ని చనిపోయారు, కానీ వాళ్ళు పండగ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు లోకం కోసం, ప్రజల కోసం, చుట్టుపక్కల వారి కోసం పండగలు చేసుకుంటున్నారు. క్రీస్తు మాలో ఉన్నాడు, మాలో జన్మించాడు, మాలో నివసిస్తున్నాడు అని వేషధారణతో కూడిన క్రిస్మస్లు చేస్తున్నారు. క్రీస్తుకి వారి హృదయంలో స్థానం లేదు. ఆయన ఎప్పుడో పాతేశారు, చంపేశారు. క్రీస్తు లేని ఈ క్రిస్మస్ నువ్వు కూడా చేయడానికి కోరుకుంటున్నావేమో, సరి చూసుకో, సరి చేసుకో. క్రీస్తు లేకపోతే క్రిస్మస్ ఏం చేస్తాం? కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, సమయంలో నీలో క్రీస్తు ఉన్నాడా? నీ కొరకు క్రీస్తు జన్మించాడా? ఈరోజు సజీవంగా నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన నివాసం చేస్తున్నాడా? సజీవంగా ఉన్నాడా? ఆయన ఆత్మని నేరుతుందా? లేదంటే క్రీస్తు లేకుండా క్రీస్తుని చంపేసిన క్రిస్మస్ మాత్రమే లోకం కోసం జరుపుకుంటున్నావేమో, జాగ్రత్త. నీకు డబ్బుంటే క్రిస్మస్ చేసుకోవచ్చు, గ్రాండ్గా చేయొచ్చు, 100 మంది కాదు 1000 మందికి బిర్యానీలు చేసి పెట్టచ్చు, ఏం లాభం? కనుక మరి నువ్వేం చేస్తున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. క్రిస్మస్ అనేది ఒక త్యాగపూరితమైంది. నీవు నీకు చెల్లించలేని వారికి చెల్లించడమే క్రిస్మస్. నీకు చెల్లించలేని వాళ్ళకి చెల్లించాలి. క్రీస్తుని గుర్తెరగడం క్రిస్మస్. నీకు చెల్లించని వారు తిరిగి చెల్లించని వారికి ఇవ్వడమే క్రిస్మస్. తిరిగి ఇవ్వలేని వారికి ఇవ్వడమే క్రిస్మస్. అది విషయం. ఇచ్చేవారికి ఇవ్వడం కాదు, పేదలకి, అనాథలకి, దిక్కులేని వారికి పంచిపెట్టడం, భోజనం పెట్టడం. నీకు ఇవ్వలేని వారికి ఇచ్చేయాలి. అందుకే మన కోసం క్రీస్తు ప్రభు. మనం ఆయనకి తిరిగి ఏం చెల్లించలేము. మనం ఆరాధన చేసేటప్పుడు అదే అంటాం, అయ్యా ఏమి చెల్లించి నీ రుణం తీర్చుకునేది, నీవిచ్చిన రక్షణకి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేక ఆ రుణం అట్టుండవలసిందే. బైబిల్ మాట్లాడే సత్యం అది. ఆ రుణం తీర్చలేంది, ఆ రుణం అట్టుండిపోవలసిందే. కాబట్టి మనకి కూడా ఆయన చెల్లించలేని, ఏ మూల్యం కట్టి చెల్లించలేనిది చేశాడు. రక్షణ కాదు, ప్రాణమే పెట్టాడు మన కోసం. ఇక ఎంత చేసినా మనం ఆయన కోసం ఏం చేయలేదు అన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ క్రిస్మస్ చేయాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డల, సమయంలో ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తాం. ప్రతిదినము వాక్య సత్యంలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం విన్న వాటిని, మనం కన్న వాటిని దేవుడు మనకు చేసిన మేలు ఉపకారాలు. ప్రభువుకు ఈ సంవత్సరం అన్నా మనం మంచి విషయాలు చేయగలిగిన వరంగా ఉండాలి, మంచి విషయాల్లో పాల్గొనే వారంగా ఉండాలి, మన కార్యాలతో దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవుడు ఎందుకు ఆయన దేవుడయ్యాడు అంటే, సశరీరుడు పాపం లేనివాడు, ఆత్మలో దేవత్వం కలిగిన వాడు, రక్షకుడు అనబడేవాడు, లోకమందు నమ్మదగిన వాడు, మరణాన్ని జయించి తిరిగినవాడు, తిరిగి లేచినవాడు. కాబట్టి అలాంటి క్రీస్తుని నీవు నమ్మకంగా నమ్మేవాడు ఉండాలి. ఇది ఒక పెద్ద మర్మం. ఆయన మర్మమై ఉన్న క్రీస్తు, ఆయన దేవుని మహిమ, ఆయన దేవుని యొక్క తేజస్సు అంటే ప్రతిబింబం, దేవుని యొక్క తత్వం, ఆయన ఆయన వాక్కు చేత సమస్తం జరిగినాయి కదా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి, మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీ నా పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి పండుగలు ఆచరించడానికి మనం ఇష్టపడుతున్నాం? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినన్న మాట నమ్మదగినదని 1 తిమోతి 1:15 గట్టిగా మాట్లాడతారు. ఆయన ఎందుకు పాపం ఏం లేదు, ఇందాక మనం చూసుకున్నాగా 1 యోహాను 3:5. కనుక నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి దగ్గర రావాల్సి వచ్చింది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లూకా సువార్త 19:10 అంటాడు. జక్కయ్య దగ్గరికి వచ్చినప్పటికీ కనుక నీ విషయంలో, నా విషయంలో వాక్య సత్యాన్ని అనుసరించే వారిగా మనం లేకపోతే దౌర్భాగ్యం అయిపోతాం. ప్రజలందరికీ సంతోషం ఆ రోజు క్రీస్తు పుట్టినరోజు. నువ్వు నేను కూడా ఈరోజు సంతోషపడుతున్నా, క్రీస్తు నీలో ఉన్నాడా? నీ హృదయపు వాకిళ్ళ దగ్గర ఆయన తలుపు తడుతూ ఉంటే ఆ తలుపు తీయడానికి నువ్వు సిద్ధపడి తీస్తున్నావా? ఆయనకి ద్వారాలు తెరిచావా? ఆయన్ని నీ హృదయంలో స్థానం ఇచ్చావా? నీ హృదయంలో నివాసం చేస్తున్నాడా? లేదు ఆ తల్లిలాగా బర్త్డే రోజు బిడ్డను చంపేసి బర్త్డే చేస్తావు? బిడ్డ చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయాడు బర్త్డే చేస్తావు అన్నది? చనిపోయిన బిడ్డకి ఏం బర్త్డే చేస్తావు, ఏం సంతోషిస్తావు? కనుక జాగ్రత్తగా పరిశీలన చేయాల. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపొస్తల కార్యం 10:36 చెప్తా ఉంది. మరి అందరికీ ఆయన్ని పరిచయం చేసే బాధ్యత మనకుంది కదా, పరిచయం చేయాలి. పేదల్ని కనికరించాలి, విధవరాలను కనికరించాలి, అసలైన శిశలైన భక్తి గురించి చెప్తారు. విధవరాలని కనికరించడం, పేదలైన వారిని కనికరించడం, దిక్కులేని వారిని ఓదార్చడం, ఇహలోక మాలిన్యంని కంటకుండా చూసుకోవడమే అసలైన భక్తి అంటాడు. అలాంటి భక్తి మనలో లేకుండా ఎన్ని క్రిస్మస్లు జరుపుతాం ఎందుకు? సంవత్సరం వెంబడి సంవత్సరం తొలి వెళ్ళిపోతుంది. మనిషి మారడంలా, హృదయం మారడంలా, కరుడు కట్టిన హృదయం, బండబారిన హృదయం, రాతి హృదయం, కఠినాత్ములు. మళ్ళా మేము కూడా క్రిస్టియన్స్మే అని క్రిస్మస్ చాలా ఘనంగా చేస్తాం సంవత్సరానికి ఒకసారి. చాలా మంది పండగ క్రైస్తవులు ఉంటారు, సంవత్సరానికి ఒకసారి చర్చికి పోతారు, ఆ ఒక్కరోజు బైబిల్ దుమ్ముదొడుపుతారు, ఏం లాభం? మనందరికంటే చాలా బాగా క్రిస్మస్ చేస్తారు లక్షలు ఖర్చు పెట్టి. ఎవరికి చెందుతుంది? లోకం చూసి లోకం ఆనందిస్తుంది, అంతేనా? కాబట్టి క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మనలోని పాపం తొలగించడానికి. ఒక పుస్తకంలో ఒకసారి నేను ఒక ఉదాహరణ చూశాను. ఒక వ్యక్తి కడుపులో గడ్డ ఉందంట, గడ్డ తొలగించాలని, తొలగిస్తే రోగం పోతుందని డాక్టర్ చెప్తాడు. మరి డాక్టర్ ఏం చేస్తాడు? మనిషిని తొలగించేయడు, ఆ గడ్డను తొలగిస్తాడు. అట్లా క్రీస్తు ప్రభు కూడా మనిషిని చంపడానికి రాలేదు, మనిషిలో ఉన్న పాపం తీసివేయడానికి వచ్చాడు, మనిషిని దీవించడానికి వచ్చాడు. మనుషులంటే ఆయన చాలా ప్రేమ, ఆయన అందరినీ ప్రేమించేవాడు. కాబట్టి ఆ వ్యక్తి బ్రతకాలంటే తనలో ఉన్నటువంటి ఆ గడ్డ తొలగించబడాలి, ఆ పాపం తొలగించబడాలి. అందుకే ఆయన వచ్చింది ఈ లోకంలోకి. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గురి పిల్ల అని యోహాన్ అంటాడు. లోకం అంతటిలో ఉన్న పాపానంతా ఆయనే మోయాలి. ఏ దేశం అవ్వచ్చు, ఏ మతస్థుడు అవ్వచ్చు, ఎవరవచ్చు, ఏ కులస్థుడు అవ్వచ్చు, లోక పాపం అంతా మోయడానికి వచ్చిన గురి పిల్ల ఆయనే. 2024 సంవత్సరాల క్రితం ఆయన క్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో కాసని అయ్యాడని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. కనుక భూమి మీద సమాధానం కలిగి చేయడానికి, అపవాది క్రియలు లయపరచడానికి, భూమి మీద మనుషులైన వారిని ఆశీర్వదించడానికి, వారిని శాంతి సమాధానాలతో నింపడానికి, సంతోషంతో నింపడానికి ఆయన వచ్చారు. అందుకే లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం. గట్టిగా చెప్తా, నీతికి దుర్నీతికి మధ్య జరిగే పోరాటం ఇది, అపవాది క్రీస్తుకి మధ్యలో ఉన్న పోరాటం ఇది. అపవాది క్రీస్తుకి మధ్యలో పోరాటం జరుగుతూ ఉంది. ఆయనకి ఇష్టం లేదు క్రీస్తు లోకంలోకి రావడం, సిలువలో మరణించడం, ప్రజల పాపాలు పోయి ప్రజలందరూ క్రీస్తు మీద ఆధారపడడం. వానికి ఇష్టం లేని కార్యక్రమం అది. అందుకే వాడు ఇష్టపడేవాడు కాదు. సిలువు కార్యం జరగకుండా చేయాలని అపవాది ఆఖరి వరకు ప్రయత్నం చేస్తాడు, కానీ క్రీస్తు ప్రభు ఒప్పుకోలేదు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్య సత్యాన్ని గ్రహిస్తున్న నీవు జాగ్రత్త. అపవాదిని బంధించి వాని సొత్తంతా మనకి పంచిపెట్టాడు అంటాడు కదా. మత్తయి సువార్త 12:29 ఒక మాట ఉంది. మత్తయి సువార్త 12:29 ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుడి ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును అంటాడు. కాబట్టి వాడిని బంధించాడు అక్కడ. వాని క్రియలు లయపరచడానికి, మరణ ముళ్ళును విరిచివేయడానికి ఆయన పోయాడు. అపవాదిని బంధించడంకు రక్త మాంసంతో ప్రత్యక్షమైనట్టు వాక్యం చదివిస్తుంది. ఎందుకు ఆయన వచ్చాడు రక్త మాంసాలతో ఈ లోకంలోకి? ఏదో గాల్లో కనబడి వెళ్ళిపోవచ్చు కదంటే, మానవుడు ప్రతి బాధ భరించడానికి, మానవుడు ప్రతి కష్టం తెలుసుకోవడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన అశమాషిగా యాక్సిడెంటల్ గా వచ్చిన వ్యక్తి కాదు. ఆయన రావడానికి ముందు ఎన్నో 750-740 సంవత్సరాల క్రితం ప్రవచనాలు ఉన్నాయి. యెషయా ఎద్దుకి చిగురు పుట్టునని, కన్యక గర్భవతి కుమారుని కనునని మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ. యాక్సిడెంట్ గా జరిగింది కాదు. కాబట్టి ఆయన మనలో ఒకటిగా మన బాధలు ఎరగడానికి, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది 2:14 హెబ్రీ 2:14 ఏమంటాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకొనుచున్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలిగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములో కనికరము నమ్మకమైన ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇది సత్యం. సశరీరుడుగా ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే వాక్య సత్యం ఇలాగ సెలవిస్తాం. కాబట్టి మరణ భయం చేత దాస్యత్వానికి అప్పగించుకున్న వారిని విడిపించట కొరకు ఆయన వచ్చాడు. దేవుని కుమారుడు భూమి ఎందుకు వచ్చింది ఎందుకు అంటే, దేవుని కుమారుడుగా చేసి దేవుని దగ్గరికి తీసుకొని పోవడానికి. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది, గమనించాలి మనం. ఎందుకు వచ్చాడు క్రీస్తు ఈ లోకం లేకంటే మనలో ఉన్న పాపమంతా తీసివేసి ఆయన మీద మొప్పుకొని మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతివంతులుగా తీర్చి అలాగ తీరిస్తేనే తండ్రి కుమారులుగా అంగీకరిస్తాడు. కాబట్టి అంత చేసిన తర్వాత కుమారులుగా మనం దేవుని కుమారులుగా చేసి దేవుని దగ్గరికి తీసుకెళ్లిపోవడానికి ఆయనకు అప్పగించడానికి ఆయన ఈ లోకంలోకి భూమి మీదకి వచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి విషయం. కాబట్టి ఇదే క్రిస్మస్ అంటే, క్రిస్మస్ క్రైస్ట్కి మాస్, మాస్ అంటే ఆరాధన. దేవుడే వచ్చి మానవులందరినీ రక్షించవచ్చు కదా, ఎందుకు ఆయన కుమారుడు రావాల్సి వచ్చింది అంటే, ఆత్మస్వరూపి అదృశ్యుడు కాబట్టి ఆయనకు శరీరం రక్తం లేదు. నిరాకారుడైన ఆయన ఎలా వస్తాడు? ఓంకార స్వరూపి అక్షరమైన వాక్యమైన దేవుడు. మనకు తెలుసు కదా ఆది యందు వాక్యమైన వాక్యం దేవుని యొద్దను దేవుడి వాక్యమై ఉండను. మనకు బాగా తెలుసు యోహాను 1:1. కాబట్టి ఆయన పుట్టడం కాదు, వచ్చాను అంటాడు ఆయన. చూశారు కదా యోహాను సువార్తలో ఒక మంచి మాట మనం చూడగలుగుతాం. మనమంతా ఏమంటాము, బిడ్డ పుట్టాడు, కూతురు పుట్టింది, కొడుకు పుట్టాడు అని మాట్లాడుకుంటాం. అదే ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ వాక్య సత్యం ఏం మాట్లాడుతుందంటే, వాస్తవత్వం 16:28 ఒక మాట ఉంది, నేను తండ్రి యుద్ధం నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. ఏం మాట చూడండి, మనం అంటామన్నమాట నేను పుట్టాను అంటావా, దాంట్లో నా కొడుకు పుట్టాడు ఈరోజు అంటావా, లోకమునకు వచ్చి ఉన్నాను, లోకంలో పుట్టి ఉన్నాను కదా, ఆయనే వచ్చాడు. వాక్యం ఆ రకంగా మాట్లాడుతుంది. ఇంకొక విచిత్రమైన మాట ఏంటంటే, ఈ గొల్లలు జ్ఞానులు వీళ్ళంతా వచ్చి వాళ్ళు ఎతుకుతున్న విషయం ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అంటారు. ఇదేంది ఈ విషయం? మత్తయి సువార్త 2:2 యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అంటే, పుట్టానే రాజుగా ఉంటారా ఎవరన్నా? ఎక్కడ చూడండి కదా ఈ పదం, పుట్టిన తర్వాత పెద్ద అయ్యే కొంది, పెద్ద అయ్యే కొంది. ఏదో వాళ్ళ నాయన చచ్చిపోతేనో వాళ్ళ తాత చచ్చిపోతేనో వారసుడిని ఎన్నుకొని వయసు వచ్చిన వాడిని చూసి అలాంటి వాడిని వారసుడిగా రాజుగా ఎక్కిస్తుంటారు కదా పరిపాలన చేయడానికి. పుట్టానే రాజు ఉంటాడనా? పుట్టేటప్పుడు రాజు, చనిపోయేటప్పుడు రాజు, ఇప్పుడు కూడా రారాజు ఆయన. ఆయన ఎప్పుడు రాజే, ఎక్కిస్తూ ఆయనకు ఒక్కడికే అర్పిస్తుంది. పుడతానే రాజు, ఇన్ని మనం చూస్తాం చనిపోయేటప్పుడు రాజే, ఇప్పుడు రాబోతున్న రాజు. కనుక లోకం పుట్టకముందే ఈయనున్నాడు. ఆయన పుట్టినప్పటి నుంచే క్రీస్తు పూర్వం క్రీస్తు శతకం అనేది ప్రపంచానికి డివైడ్ అయింది. అక్కడి నుంచే సంవత్సరాలు క్యాలెండర్లు రావడం ప్రారంభమైంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినది సత్యం. అదే ప్రతి ఒక్కరు దాన్ని రాయాల్సిందే క్రీస్తు ఇరా అని. ఎవరు కాదని లేదు, వాస్తవమైన చరిత్ర కథలుగా చెప్పడం కాదు. కాబట్టి ఇవన్నీ క్రీస్తుకు ముందుగానే 750 సంవత్సరాల క్రితమే తన ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చిన మాటలే. యెషయా 7:14 మనకు తెలిసిన ప్రవచనాలు ఇవన్నీ. ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించడానికి ఆయనను పంపెను అంటాడు అపొస్తల కార్యములో 3:26. వాళ్ళ వాళ్ళ దుష్టత్వాన్ని నుంచి, వాళ్ళ వాళ్ళ దుర్మార్గత నుంచి మళ్లించడానికి, తప్పించడానికి, దానిలో నుంచి మనిషిని బయట వేసి కాపాడడానికి మరి ఆయన రావాల్సి వచ్చిందంటాడు. ఏమంటాడంటే అపొస్తల కార్యం 3:26 ఒక మాట ఉంది, దేవుడు తన సేవకుని పుట్టించి, ఏమంటాడు, దేవుడు తన సేవకుని పుట్టించి, ఫుట్ నోట్ లో లేక లేపి అని ఉంది, చనిపోయి 3వ దినం లేదు, మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొత్తం మీదకు పంపెనని చెప్పాను. ఎందుకు పంపించాడు? తండ్రి కుమారుని అంటే మీ దుష్టత్వాన్ని పోగొట్టడానికి. ఇంకా దుష్టులుగానే, దుర్మార్గులుగానే కొనసాగుతూ క్రిస్మస్ పండగకి సన్నాహాలు చేస్తా ఉన్నా మేము. ఎందుకోసం చేసుకుంటున్నావు? నీకే తెలియాలి. పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు అంట. ఆయన లే పాపం లేదు, ఆయన పాపం ఎరగడు. ఏ పాపం ఎరగని ఆయన్ను ఎందుకంట, ఎందుకు చేయాల్సి వచ్చింది? మన కోసం, మన కోసం ఆయన పాపంగా చేశాడు. మన దరిద్ర తీసివేయడం కోసం, మనల్ని ఆశీర్వదించడం కోసం. 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది, 18 నుంచి చూస్తే, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్య మీకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన పరచు హక్యం మాకు అప్పగించాను. చూసారా 21వ వచనంలో, ఎందుకనగా మన ఆయన యందు దేవుని నీతి అడినట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసాను. ఆయనే పాపం చేయలేదు. మొదట మనం చదువుకున్న మూలవాక్యం ప్రకారం మన కోసం, మన దరిద్రత తీసివేయడం కోసం, దైవ మానవుల మధ్య తెగిపోయిన ఆ బ్రిడ్జిని నిర్మించడం కోసం, ఆ వంతెన కట్టడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. ఇదే క్రిస్మస్ అంటే. ఆయన చేయాల్సిందంతా ఆయన చేశాడు, మనం చేయాల్సిందే మిగిలిపోయింది. లోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడం, దుష్టత్వాన్ని వదులుకోవడం, పాపాన్ని మానుకోవడం, పరిశుద్ధతలో ఎదగాలని కోరుకోవడం, అపవాది క్రియలకి ఇక చోటు ఇవ్వకుండా, దొంగిల్లవాడు దొంగిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఈ సర్వసత్యంలోకి రావడానికి నీవు నేను ఇష్టపడుతున్నామా లేదో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా ఈ సమయంలో. ఎవరికి తెలియాల్సిన పని లేదు, నువ్వు క్రిస్మస్ చేసుకుంటావు. లోకస్తులకి, లోకంలో ఉన్నవారికి, క్రీస్తుని సరిగా అర్థం చేసుకున్న వారికి సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్. నిజంగా రక్షించబడి రక్షణ అనుభవిస్తున్న వారికి ప్రతిరోజు క్రిస్మస్, నిత్యం క్రిస్మస్ ఉంటుంది మన హృదయంలో. క్రీస్తులో నిత్యం ఆనందిస్తూ ఉంటాడు హృదయంలో. ప్రతిరోజు క్రిస్మసే. క్రీస్తుని కలిగిన వానికి, లేని వానికి సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించిన వాడు ఆయన. ఆయన ప్రేమ అక్కడ కనపరిచాడు. ఆయన ప్రేమను అక్కడ చూపించాడు. ఆయన ప్రేమ కనబడింది. ఆయన హీనాతిహీనమైన మానవ జన్మ జన్మించడమే, దేవునితో విడిచిపెట్టుకోకూడని భాగ్యం విడిచిపెట్టుకొని భూమి మీదకి మనిషిగా హీనమైన పశువుల పాకలో ఏ వ్యక్తి జన్మించని స్థలంలో జన్మించడానికి, ఒకవేళ స్థలం కరెక్ట్గా తెచ్చుంటే దాన్నే మన వాళ్ళు పూజ చేస్తారని ఎక్కడ పుట్టిన కూడా స్థలం తెలియకుండా చేసి పెట్టాడు. ఎమ్మకి అనేసింది సత్రంలో పడుకోబెడదామంటే స్థలం లేదంట, పశువుల సాగులో పశువుల తొట్టులో పడుకోబెట్టారంట. ఎక్కడ పుట్టాడు? అది ఒక $1 million క్వశ్చన్. కాబట్టి ఆ సమాధులు అట్టే ఉండింటే ఇప్పుడు దాన్ని పూజ చేస్తూ ఉండేవాళ్ళు. అది MTTU, దాన్ని పూజ చేయడానికి పుట్టిన స్థలాలు చనిపోయిన స్థలాలు ఇవన్నీ రహస్యంగా పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఖాళీ సమాధి ఏం చేస్తాం గారు పూజలు? చాలా మంది సమాధులు ఉన్నారు కాబట్టి అక్కడ పూజలు చేస్తున్నారు మనుషులకి. రక్షణ లేకపోతే రక్షించబడు. నీ మీద నా మీద దోషారోపణ లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయి. దోషారోపణను ఎదుర్కోవాల్సి వస్తే బహుఘోరమైన పరిస్థితిగా ఉంటుంది. ఏ తప్పు నీ మీద మోపకుండా ఆయన చూసుకునే పరిస్థితుల్లో నీవు నేను జీవించగలిగిన వారి రోజు ధన్యులుగా ఉంటాం. మొదటి యోహాను పత్రిక 3:21 ఒక మాట ఉంది, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారు మగుదము. దోషారోపణ లేకుండా బతికితే దేవుడు ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతావు? లేకపోతే ఎట్ నిలబడతావు? సిగ్గు అవమానంతో పక్కకి వెళ్ళిపోతాం కదా. ఆ తీర్పు తీర్చే రోజు, బహుమానాలు ఇచ్చే రోజు ఆ క్యూలో నిలబడి ఆయనకి ముఖం చూపించగలుగుతామా? చెడ్డదాసుడా అంటాడు కదా. బలనమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలంటే మనం ఎలా ఉండాలి? దోషారోపణ లేకుండా ఉండాలి కదా. రక్షణ లేకపోతే రక్షించబడాలి. రక్షించబడి ఉంటే విశ్వాసంలో ఎదగాలి. ధైర్యంగా ఓపికతో సిగ్గులేని ముఖంతో విశ్వాసముతో ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు ఉండాలి. ఇది విశ్వాసకు అవసరమైన లక్షణం. కొత్త గుడ్డలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఇంటికి సున్నాలు కొట్టడం, పెయింట్లు కొట్టడం కానీ అది కూడా అవసరమే. కానీ ఇది వదిలిపెట్టి దాన్ని చేసుకోవడం అది పద్ధతి కాదు, మంచిది కాదు. అసలు ఉండాల్సిన రక్షణ కార్యం హృదయంలో లేకుండా, హృదయం ఆయనకి ఇవ్వకుండా, నీలో క్రీస్తు లేకుండా ఆయన్ని చంపేసి ఏం పండుగ చేస్తావు? ఆయన్ని తరిమేసి ఏం పండుగ చేస్తావు? హృదయంలో అపవాదికి చోటు ఇచ్చున్నావు కదా, అపవాదిని హృదయంలో పెట్టుకుని క్రిస్మస్ చేస్తావా? అపవాది క్రియలు చేస్తూ క్రిస్మస్ చేస్తావా? పాపం లోపల పెట్టుకుని క్రిస్మస్ చేస్తావా? ఎందుకు? లోకాన్ని మోసగించడానికి కదా, వేషధారణ కదా, వేషధారణ దేవుని రాజ్యానికి కోరు కదా. జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తుంటే నీలో పాపించుకుంటావా? ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన అందరినీ క్షమిస్తున్నాడు, చంపబోయేవని కూడా క్షమిస్తున్నాడు. క్రీస్తు యేసును కలిగిన మనసు నిన్ను కూడా కలిగి ఉండమంటున్నాడు. ఉందా? క్షమాపణ ఉందా? క్షమిస్తున్నావా? కనుక ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం అని బైబిల్ చెప్తా ఉంది 2:6. ఈరోజు నువ్వు తీర్మానం తీసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక నిర్ధారణకు రావాలి. క్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు. ఆయన సశరీరుడు, ఆయన నీతిపరుడు, ఆయన రక్షకుడు. మరి అలాంటి క్వాలిటీస్ లో ప్రభువా నేను కూడా పాల్గొనాలని, నేను కూడా ఉండాలని ఆశ ఉంది అని నువ్వు చెప్పగలవా? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం నేను ముగించబోతున్నాను. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతా, జాగ్రత్తగినండి. నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనులలో ప్రకటించబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోపణుడై తేజమయ్యను. ఒక్క వచనంలో మొత్తం చెప్పేశాడు క్రీస్తు గురించి. మళ్ళా జాగ్రత్తగా ఆలోచన చేయి, ప్రార్థన చేయి. ఇక అనేక విషయాలు ఇది ఈ వాక్యంలో దేవుడు బయలుపరుస్తాడు. సశరీరుడు, నీతిమంతుడు, నీతిపరుడు, రక్షకుడు, తేజోమయుడు ఆయనే ఈరోజు నిన్ను వెతుక్కుంటా తండ్రి ద్వారా లోకంలోకి పంపబడ్డాడు. పుట్టినవాడు కాదు, పంపబడినవాడు ఆయన. నీకు నాకు చాలా తేడా ఉంది, నీకు ఆయనకి, నాకు ఆయనకి, మనందరికీ ఆయనకి. కనుక క్రీస్తు ప్రభువులకు కలిగినటువంటి ఆ మనస్సు ఎంతో గొప్పది. మన కొరకు ఆయన తండ్రితో విడిచిపెట్టుకోకూడని భాగ్యం కూడా విడిచిపెట్టుకొని హీనాతిహీనమైన ఘోరమైన అలాంటి కుటుంబంలో, పుల్ చేసుకునే వారి కుటుంబంలో బిడ్డకి ప్రసవించడానికి కనీసం జానడు స్థలం లేని ఇంట్లో ఏమి సొలొమోను మందిరం కట్టించమంటే దేవుడు ఎట్లా మందిరం కట్టాడు? మరి అలాంటి వాళ్ళకి ఎవరికన్నా నా కుమారుడు వస్తున్నాడు మంచి బంగ్లా కట్టమంటే కట్టేసి ఉంటారు కదా, మంచి రథం పెట్టండి, పరివారం పెట్టండి, సైన్యం పెట్టండి అంటే ఏమీ భోగాలకి నోచుకోలేదు. లోకం లేకపో నేను చెప్పింది జరిగిచ్చు, నేను ఎక్కడుండమంటే అక్కడుండు. మానవుడి కంటే ఎక్కువ బాధపడ్డాడు, మానవుడి కంటే ఎక్కువ ప్రార్థన చేశాడు, మానవుడి కంటే ఎంతో శ్రమ పడ్డాడు మానవుడి కోసం, సర్వ మానవాళి కోసం. ఆయన పడిన పాటు ఎంతో గొప్పది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ, ఆయన వాక్యం నెరవేరుతుంది. ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆయనకున్న విషయాలు జరుగుతున్నాయి. కనుక కన్యకి పిల్లలు పుట్టించగలడు, గర్భం ఉడికిపోయిన శారమ్మకి పిల్లలు పుట్టించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి లేదు. నీనా పనులు అసలు చాలా సులువైనవి. పాపులను రక్షించటకు ఆయన వచ్చాడు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, పాపులను నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు, దేవుని రాజ్యం ప్రకటించడానికి ఆయన వచ్చాడు. పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అదే విషయం. కనుక అలాగు దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి, నిన్ను నన్ను దీవించడానికి, నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఈ లోకంలోకి అరుదించిన ప్రభు అని నిజముగా క్రీస్తుని కలిగి నువ్వు క్రిస్టమస్ చేసుకోవాలని, నీ హృదయంలో క్రీస్తుకి స్థానం ఇవ్వాలని పేదవారిని ఈ సమయంలో అనేక మంది హోమ్స్ దర్శిస్తూ ఉంటారు. మేము కూడా ప్రతిరోజు ఒక హోమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఒక 10 హోమ్స్ పెట్టుకున్నాం. మదర్ తెరిసా హోమ్ నుంచి స్టార్ట్ చేశాం. డెస్టిట్యూడ్, చనిపోవడానికి సిద్ధంగా ఉన్న నిరుపేదలు, అనాథలు, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ అక్కడ ఉన్నారు. ఎంతో పరిచర్య చేస్తున్నారు వాళ్ళకి, ఆ బిడ్డలకి. సరి దర్శించండి. మనకు మనమే తినడం, మనకు మనమే కొనుక్కోవడం, మనకు మనమే చేసుకోవడం కాదు. అలాంటి బిడ్డల్ని పేదలు దేశంలో ఉండక మానరు అని వాక్యం చెప్తుంది. అలాంటి పేదవాడిని, అలాంటి వాడిని నీవు నేను కనికర పెడితే అదే క్రిస్మస్. నీకు ఇవ్వలేరు వాడు తిరిగి, వానికి ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. ఇవ్వలేని వాడికి ఇవ్వడం, చేయలేని వాడికి చేయడం. తిరిగి చేస్తే మళ్ళా రుణం తీరిపోతుంది. అందుకే భక్తి గురించి యాకోబు పత్రికలో మాట్లాడుతూ, యాకోబు పత్రిక 1:26-27 27 వచనం చదువుతాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటయే. ఈ క్రిస్మస్ సందర్భంలో ఆ పని నువ్వు చేయగలుగుతావా? విధవరాండని, దిక్కులేని పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదరించడం, వారికి సహాయం చేయడం ఎంత తృప్తిగా ఉంటుందో నీకు. ఆ పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో ప్రతి ఒక్కరూ ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు నేను కూడా కోరుకోవాల్సిన విషయం అది. ఆఖరిగా మన మూల పాఠం చదివి ముగించుకుందాం. 1 యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ లాడ్ బ్రదర్.